ஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிகிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜல்லதோ நிமக்னானாம் தம் ஸ்ரீமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஆஞ்சநேய மதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத தருமூல வாசினம் பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யகம். ஹனுமந்தடு ஆச்சாரியஸ்வரூபுடு பரமசாதகுடு தர்மநிஷ்டா கரிஷ்டுடு ராமபக்துடு ராமதாசுடு ஆ மகாத்முடு ராவணாத்தப்புறமந்தா சேதான்வேஷணை చేస్తూనే ఉన్నాడు. ராவணுனி యొక్క పరుపు చుట్టూతో పడుకొని ఉన్న వివిధ భంగిమలలో ఉన్న స్త్రీలను చూచాడు ఆయన. మొట్టుకము అని పేరు కలిగిన ఒక వాద్యం ఉంటుంది. ఈ వాద్యాన్ని సన్నని ఒక వస్తువుతో పరికరంతో ఇలా వాయిస్తూ ఉంటారన్నమాట. మనకి సన్నాయి లాంటిది అటువంటి మడ్డుకం అనేటటువంటి వాద్యం మీద బోర్లా పడుకుని నిద్రపోతున్న స్త్రీ ఒక ఆవిడ ఉన్నది. డోలు వాయిస్తూ డోలు మీదే పడిపోయింది ఒక ఆవిడ తాగిన మైకంలో. ఒక ఆవిడ వీణని వాయిస్తూ వీణని కౌగిలించుకుని పడుకున్నది. ఎవరు ఎవరి మీద ఉన్నారో తెలియకుండా పరస్పరం కొంతమంది స్త్రీలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని నిద్రపోతున్నారు కొంతమంది. చెప్పే కదా, మూడు కనుక తేడా వస్తే జీవులలో వాళ్ళ ప్రవర్తన తేడా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈర్ష్య అసూయ ద్వేషం అనే లక్షణములు కలిగిన వాళ్ళు ఏం ప్రవర్తిస్తారో తెలియదు. వాళ్ళు ఏం పోగుతారో ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తారో తెలియదు. అటువంటి పిచ్చి వాళ్ళకి మనం సమాధానం చెప్పకూడదు. రెండోది తాగుబోతలకి విపరీతంగా తాగినప్పుడు పాపం వాడి మైండ్ పనిచేది కదా, కాబట్టి వాడు కూడా ఏం చేస్తాడో తెలియదు. ఇంకా మూడవది ధర్మద్వేషం కలిగిన వాడు కూడా ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు అన్యమతస్థులు మన ధర్మం మీద కామెంట్లు పెట్టడానికి గల కారణం ధర్మద్వేషం పెరిగిపోయింది కనుక దాని ఫలితం అలాగ అనుభవిస్తారు. ఇప్పుడు ఇక్కడున్న ప్రస్తుత స్త్రీలు కామము వల్ల పానము వల్ల తమను తాము మరచిపోయి ఏం చేస్తున్నారో తెలియకుండా ఉన్నారు. అందుకే ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారు, వస్త్రాలు చెదిరిపోతున్నాయి. మృదంగం పరిపీడ్యాంగై, ఒక ఆవిడ మృదంగాన్నే కౌగిలించుకుని గట్టిగా నొక్కి మరి నిద్రపోతున్నది, పారవస్యంతో నిండిపోతుంది. డిండిమము అని ఒక వాద్యాన్ని పట్టుకుని నిద్రపోతున్నది ఒక ఆవిడ. ఆడంబరము అని ఒక తూర్యం ఉన్నది, అంటే పొడుగ్గా పెట్టి భయ్యను ఊతారన్నమాట. అటువంటి వాద్య పరికరాన్ని కౌగిలించుకుని నిద్రపోతున్నది ఒక ఆవిడ. గాఢ నిద్రని అదుపులో పెట్టలేక రావణుని కాలి గోళ్ళు మీద పడుకుని నిద్రపోతున్నది ఒక ఆవిడ. ఉన్న స్త్రీలంతా పరమసుందరీమణులు. కొంతమంది ఏమో పూర్తిగా బంగారపు రంగులో ఉన్నారు, కొందరు చామర ఛాయలో ఉన్నారు, కానీ ఎవరి అవయవాలు ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దబడినట్టు ఉన్నటువంటి ఉత్తమ జాతి స్త్రీలు. ఇటువంటి స్త్రీలందరి మధ్యలో హనుమంతుడు సీత కోసం వెతికాడు. హఠాత్తుగా రావణునికి సమీపంలో ఒక స్త్రీని చూచాడు. గౌరీం ఎర్రని రంగులో ఉంది. గౌరవర్ణం అంటే తెలుపు పూర్తిగా కాదు, ఎరుపు కాదు, ఒక విచిత్రమైన తెలుపు అన్నమాట. ఆహ్లాదం కలిగించే తెలుపు అన్నమాట. గౌరవం అంటే కొంతమంది తెలియక ఈ బ్రిటిష్ వాళ్ళ తెలుపు ఉంటుంది, ఆ తెలుపు అని ఉంటారు. ఆ తెలుపు చూడలేము, మరీ అంత దరిద్రంగా ఉన్నా చూడలేము, అసలు తెలుపు లేకపోయినా చూడలేము. ఒక ఎరుపు రంగుని కొంత తెలుపు రంగులో కలిపితే వచ్చేటటువంటి అందమైన చర్మకాంతిని గౌరవర్ణము అంటారు. ఈ రంగు చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అటువంటి గౌరవర్ణంలో ఉందన్నమాట. కనకవర్ణాభం, ముఖం నుంచి మాత్రం బంగారపు కాంతి కొట్టవచ్చినట్టు కనపడుతోంది. అంటే ఆవిడ కొన్ని భాగాలలో బంగారపు రంగు కనిపిస్తున్నట్టుగా ఉందన్నమాట. శరీరం అంతా ఒకే రంగులో లేదు, ఎక్కువ భాగం గౌరవర్ణం, కొన్ని అవయవాలు సువర్ణవర్ణంలో ఉంటాయి. కొంతమంది చూసారు లేదు మీరు, ఈ చేతులు అవి ఒక రకం ఉంటే ఒక ముఖం ఒకటి తెల్లగా ఉంటుంది కొందరికి, కొందరికి ముఖం అంతా నల్లగా ఉంటుంది, మరి అదే కర్మము కాళ్ళు తెల్లగా ఉంటాయి. విచిత్రమైన రూపాలు, విచిత్రమైన వస్తువులు అనుకోండి, ఇది బ్రహ్మ సృష్టి, మనం ఏం చేయలేము. అలాగే ఆవిడలో కొంత భాగం కనకవర్ణంలో ఉన్నది. రావణునికి ఇష్టురాలా అన్నట్టుగా పక్కనే పడుకుని ఉన్నది. ఆవిడే రావణుని యొక్క పట్టమహిషి మండోదరి. కపిర్ మందోదరీం తత్ర శయానాం చారురూపిణి. రావణుని పక్కనే పడుకుని ఉన్నటువంటి మందోదరి అని పేరు కలిగిన రావణాసురుని యొక్క ఇల్లాలని, ఇంద్రజిత్తు యొక్క తల్లిని చూచాడు ఆయన. ఈ మండోదరి రూపం కొంచెం ఉత్తమ స్త్రీ కనుక ఆవిడ, సీతతో ఎవరిని పోల్చలేం, కానీ ఈమె కూడా ఉత్తమ స్త్రీ కాబట్టి ఆమెను చూడగానే ఒక్క క్షణం హనుమంతుడు కూడా భ్రాంతికి గురయ్యాడు. సాధకులకున్న పెద్ద పొరపాటు ఇదే. మనం సాధన చేస్తున్నప్పుడు చిన్న చితక మహిమలు వస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని అనుభూతులు కలుగుతాయి. ఇవన్నీ పూర్తిగా నిజం కాదు, ప్రారంభావస్థలో రకరకాల అనుభూతులు కలుగుతాయి. ఈ పిచ్చి భక్తులు ఏమనుకుంటారంటే, వాడు కాసేపు జపం చేసినప్పుడు కళ్ళు మూసుకుంటే ఏ అమ్మవారు కనపడింది అనుకోండి, ఇంకేముంది నాకు అమ్మవారు కనపడిపోయింది, నాకు పూర్తిగా తపశ్శక్తి వచ్చింది, నే చేస్తున్న మంత్రం సిద్ధించింది అనుకుని అహంకారంలో పడిపోతాడు. నిజానికి అది సిద్ధి కాదు, సిద్ధిలో ఉన్న ఒప్పసారి బుద్ధి. నీ బుద్ధి బాగుంటే ఇంకా పైకి వస్తావు, లేదా నాశనం అయిపోతావు. ఇంకో రహస్యం తెలుసునండి మీకు, అసలు సాధకులకి పెద్ద ప్రమాదకరం ఇతరులను చూచి వాడిలాగా నేను లేననుకుని వాళ్ళ మీద ఈర్ష్య చెందడం. అంటే ఏమిటి, ఈయన తపస్సు చేస్తే ఈయనకి బ్రహ్మ ప్రత్యక్షమై నాకు ప్రత్యక్షం అయిపోతే వాడికి ఎందుకు అయ్యాడు నాకు అవ్వలేదు అని వాడి మీద ద్వేషం పెట్టుకుని ఆ వ్యక్తినే తలుచుకుని సర్వనాశనం అయ్యి 80,000 జీవులుగా కూడా తట్టబడేవాడు. అదే మనకి గరుడ పురాణం చెబుతున్నది. పూర్వం ఇద్దరుండేవారు, ఇద్దరు స్నేహితులు, ఇద్దరికీ విష్ణువుని ప్రత్యక్షం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఇద్దరు తపస్సు మొదలెట్టాలనుకున్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు ఇద్దరికి, కొందరు భక్తుల్లాగా, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడిదవదు. కారణం ఏమి చెప్పలేము, అంటే తమ లక్షణాలు ఇతరులకు ఉన్నాయని వాళ్ళు అనుకోవడమే యుద్ధానికి కారణం. వెనకడొక సామెత ఉందిగా, ఒక ఆవిడకి దండం పెడితే 400 బతుకందిట. అంటే ఆవిడ బుద్ధే ఇతరులకి రావాలని కోరుకుంటుంది, పాపం ఏం చేస్తాం కర్మయోగం. అలాగే ఇద్దరికి ఒకళ్ళంటే ఒకడికి పడదు ఈర్ష్య ఒకటి మీద ఒకడికి. ఒకటి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుంటే రెండోవాడు అనుకున్నాడు, ఏం వీడి కింద కూర్చున్నాడు కనుక నేను వీడికంటే పై స్థాయిలో కూర్చున్నామని చెట్టు ఎక్కి తపస్సు చేశాడు. చెట్టు కొమ్మ పైన కూర్చున్నాడు ఒకడు, కింద ఒకడు కూర్చున్నాడు. అయితే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ఉన్నా, ద్వేషం ఉన్నా, మూర్ఖులైన భక్తి ఉంది కనుక వాళ్ళ తపస్సుకు మెచ్చుకొని విష్ణు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకున్నాడు చెట్టు పైన ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి. వాడన్నాడు, నేను కోరుకున్న వస్తువు ఎవరికి దక్కకూడదండి, కాబట్టి ముందు కిందాడి దగ్గరికి వెళ్ళండి, వాడికి ఏం కావాలో అడగండి, వాడు ఏం అడిగాడో దాన్ని బట్టి నేను కోరుకుంటానన్నట. పాపం స్వామివారు కిందకు వచ్చారు. ఒరే, కింద కూర్చున్నటువంటి 1 తపస్వి, నీకేం కావాలో కోరుకో అంటే, వాడన్నాడు ముందు పైవాడి దగ్గరికి వెళ్ళండి, వాడేం కోరుకుంటాడో నాకు చెప్పండి, వాడు కోరుకున్న దానికంటే ఎక్కువ కోరుకుంటానండి అన్నట. ఈయన మళ్ళీ పైకి వెళ్ళాడు. మళ్ళీ పైవాడు అన్నాడు కింద వాడిని అడగండి, వాడు అడిగిన దాన్ని బట్టి నేను కోరుకుంటాను అన్నాడు. వాడు పైకి వెళ్ళమంటాడు, వీడికి ఎంతకు వెళ్ళి అంటాడు. విష్ణువు గొళ్ళు మండి, ఇలా అయితే నేను మాయమైపోతాను, ఇదే ఆఖరిసారి, కోరుకుంటారా పొమ్మంటారా అన్నట్ట. అప్పుడు కిందవాడు, పైవాడు ఏం కోరుకుంటే దానికి రెట్టింపు నాకు ఇవ్వండి అన్నట్ట. వెంటనే వీడు పైగా ఈ విష్ణుమూర్తి పైవాడి దగ్గరికి వచ్చాడు. కిందవాడు ఇలా కోరాడురా, నువ్వు ఏం కోరితే దానికి రెట్టింపు వాడు అడిగాడు, నువ్వు 100,000 రూపాయలు అడిగితే వాడికి 2 లక్షలు వస్తాయి, నువ్వు 1 కోటి అడిగితే 2 కోట్లు వస్తాయి, నువ్వేం కోరుకుంటావో కోరుకో వాడికి రెట్టింపు ఇస్తాను అన్నట్ట. అప్పుడు వీడన్నాడు, ఓహో అలాగా, అయితే నాకు ఒక కన్ను తీసేయండి అన్నాడు. అంటే వాడి మీద కసి, అందుకని తథాస్తు అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఏమైంది, వీడికి ఒక కన్ను పోతే వాడికి 2 కళ్ళు పోయాయి, వీడికి రెట్టింపు ఇవ్వాలి కనుక. ఎంత మూర్ఖులండి వాడు, ఎన్ని జన్మలు ఎత్తితే విష్ణువు ప్రత్యక్షం అవుతాడు, ఎన్ని జన్మలు తపస్సు చేస్తే ఒక గురువు దర్శనమవుతుంది, ఒక పురాణం వింటారు, చివరికి ఈర్ష్య, అసూయ, ద్వేషం, మహాపాపాల వెంట పడవేస్తూ ఉంటే సర్వనాశనం అయిపోతారు జీవితం. ఇవి ఉపాసకులలో ప్రాథమిక స్థాయిలో వచ్చే ప్రమాదములు అంటారు. దాని ఏమంటారు? ప్రమాదం. నిజానికి హనుమంతుడికి ఎందుకు వస్తుంది ఈ ప్రమాదం? కానీ మన కోసం సాధకుడు ఇలా పడిపోతాడని చెప్పడానికి ఆయన నటించాడు. అయితే హనుమంతుడు మళ్ళాగా సీత కోసం ఎంత వెతకాల, ఇలా ఇతరులను చూచి భ్రమపడతాటండి ఆయన. రామభక్తుడు, పరమ పండితుడు, జ్ఞాని, ఆయన అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఒక పరస్త్రీని చూచి ఈమె సీత అనే భ్రమలోకి ఎందుకు పడతాడు? పడడు. కానీ మనపోటి వాళ్ళం పడతామని తెలియజేయడానికి ఆ పని చేశాట. అందుకే మండోదరుని చూడగానే ఒక్క క్షణకాలం భ్రమలో పడ్డాడనమాట. సాధకుడు దెబ్బతిన్నట్టుగా ఒక్క క్షణం ఆయనే దెబ్బతిన్నాడు. కాబట్టి ఇక మీద మీరు గుర్తుపెట్టుకోండి, ఉపాసన చేసేటప్పుడు రకరకాల శక్తులు వస్తాయి, అనుభూతులు వస్తాయి, లేదా పరీక్షలు కూడా వస్తాయి. అక్కడ తట్టుకున్నామా పైకి వస్తాం, అక్కడే ఆగిపోయామా అంతే సంగతి. నేను చెప్పాగా, ఒక ఆయన జపం చేయడం మొదలుపెట్టాక ఎక్కడ ఏ వస్తువు ఉందో తెలిసేది ఆయనకి. ఓ రోజున అనుకోకుండా ఒక గేదెలు మేపుకునేవాడు వచ్చాడు. అయ్యగారండి అయ్యగారండి, నా గేదెలు 2 తప్పిపోయాయండి, ఈ గేదెలు ఎక్కడున్నాయండి అని అడిగాడు. వెంటనే నేను ఒకసారి కళ్ళు మూసుకోగానే ఈయనకు అర్థమయ్యింది, నీ గేదెల దిల్సుఖ్ నగర్లో ఉన్నాయన్నట్ట. ఇంక ఈయన వెళ్ళి పరిగెత్తి కడు చూస్తే నిజంగానే దిల్సుఖ్ నగర్లో టీవీ టవర్ దగ్గర కనపడ్డాయి. ఇక చూడండి, ఆయన ఆనందపడిపోయి మా గురువు గారు ఎంత గొప్పవాడో, తప్పిపోయిన గేదెల గురించి చెప్పాడు అని ఇక గురువు గారిని పొగిడాడు. ఈయన మీసం వెళ్ళేసి చూసావు మరి, నేను కాబట్టి చెప్పాను అన్నట్ట. ఇక ఈయన ప్రచారం మొదలెట్టాడు, జనాలందరూ వచ్చారు. కొద్ది రోజులకి ఈయన జపం పోయింది. ఇక వచ్చిన వాడల్లరికి, నీకు పెళ్ళి అవుతుందా లేదా, నీకు పెటాకులు అవుతాయా లేదా, మళ్ళీ పెళ్లితో పాటు పెటాకులు కూడా చెప్పాలి కదా మరి, అందువల్ల అవి చెప్పడం మొదలెట్టాడు. నీకు గేదెలు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, లేకపోతే నీకు ఈ టికెట్ వస్తుంది. మధ్య మధ్యలో అడుగుతుంటారు, కొంతమంది వచ్చి నాకు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందా, ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అంటే నువ్వు ఇచ్చేసుకో వీటిలో పడ్డాడు. కొంతకాలానికి పునర్మూషికో భవ శక్తి అంతా కోల్పోయాడు. అక్కడ జాగ్రత్త వహించాలి, ఈ భయంకరమైన మాయలో పడిపోకూడదు. పరుడు పొగిడితే ఆ పొగడ్తలకి లొంగిపోకూడదు, నిజంగా నేను దేవుణ్ణి అనుకోకూడదు. ఈ భ్రమలో పడి వాళ్ళకి సాయం చేస్తూ వాడు ఇచ్చే రూపాయికో లేకపోతే కీర్తికో లొంగిపోతే ఈ జన్మతో ఇక వాడు మళ్ళీ పునర్మూషికో భవ అన్నట్టుగా వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే వాడు ఉపాసన దెబ్బతింటుంది. అందుకే జ్ఞానులు ఎంతమంది మీద పడినా, ఎన్ని తాకిడులు వచ్చినా చెలించరు, దేనికి స్పందించరు. మేము కూడా స్పందించడం మొదలెడితే ఈ ప్రపంచంలో ఎవడన్నా ఆగుతట్టండి? మీరు తెగ తిట్టుకోండి, వీ డోంట్ కేర్, మీరు తెగ పొగడండి, ఏమీ అనవసరం మాకు. పొగిడినా ఒకటి, పద్మాకర్ గారు పండితుడు అంటే నాకు వచ్చేది ఏమీ లేదు. నా మెళ్ళలో దండ వేస్తే నేను ఆనందంతో పొంగిపోయేది లేదు. కాదు, నీ ముఖం నీకేమీ రాదంటే ఇంకా ఆనందం, నువ్వు దుర్మార్గుడివి అన్నావా ఇంకా సంతోషం మాకు. ఎంత తిడితే అంత ఎక్కువ ఆనందం అనమాట. తిట్టుకోవడం వల్ల ఎంత లాభం అంటే, తెలుసో తెలియక మేము కూడా ఈ మానవ సంపర్కం వల్ల, ఈ దౌర్భాగ్య జీవుల యొక్క వెంటబడడం వల్ల, లేక వాళ్ళ యొక్క సొమ్ము తినడం వల్ల కొంత పాపానికి గురవుతాం. ఈ పాపం వాడు పట్టుకుపోతాడు. పందికి వాడికి తేడా ఉండదని చేస్తాం కదా మీకు తెలుసు కదా. పంది ఏం చేస్తుంది? మలం లాగుతుంది. మన తిట్టేవాడు మన మలం లాక్కుపోతాడు, మన పాపాలన్నీ పట్టుకుపోతాడు అనమాట. ఇంకొక విషయం కూడా చెప్తే కానీ మీకు ఈ సాధనలో ఎంత ప్రమాదం ఉందో తెలియదు. సాధ్యమైనంత వరకు ఇటువంటి కథలు జాగ్రత్తగా వినాలి. యమధర్మరాజు గారికి పూర్వం ఒక రాజుగారితో స్నేహం ఉండేది. ఆయన ఇక్ష్వాకు వంశస్థుడైన రాజు. ఈ రాజుగారు యముడు తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎప్పుడు యముడు రాజు దగ్గరికి వచ్చేవాడు, కానీ రాజుగారు యముడి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే యముడి దగ్గరికి వెళ్ళడం అంటే డేంజర్ కనుక. ఎవరికైనా వెళ్ళాలని కోరుకుంటే చెప్పండి, దానికి ఒక మార్గం చెబుతాను. రాహుల్ గారి దగ్గరికి మాత్రం ఎవడు వచ్చి సరదాగా కొంచెం ధర్మాలు చెప్పి వెళ్ళిపోయేవాడు. ఎవడి దగ్గరికి వెళ్ళాలంటే ఒకటే మార్గం అండి, తాతగారు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా సెల్ ఫోన్ కిందకు చూసుకుంటూ అడ్డం రండి, ఇంకా తర్వాత యమధర్మరాజు గారి దగ్గర డైరెక్ట్గా పెడతారు, మళ్ళీ తిరిగేయలేదు. కాబట్టి ఎవరైనా సరే ఎవడి దగ్గరికి వెళ్ళడం పెద్ద కష్టం ఉంది, స్వర్గానికి వెళ్ళాలంటే కష్టం. కానీ ఈయనకి, ఈ రాజుగారికి ఒక దుర్వ్యసనం ఉంది. ఆయనకి స్నేహితుడిని వేళాకోళం చేయడం అలవాటు. ఈయనకు ఒక పురోహితుడు మిత్రుడు ఉన్నాడు. ఆయన పురోహితుడు, ఈయనకి కుల పురోహితుడు మిత్రుడు. పురోహితుడు రోజు పాపం భక్తితో పూజ చేయగానే ఈ రాజుగారు ఆయనకి తాంబూలం ఇచ్చేవాడు. ఈ తాంబూలంలో మేక గొద్దెలు రెండు పెట్టేవాడు. మేకలు వేసే లద్దెలంతంత గింజలు ఉంటాయే వక్కల్లాగా, అలాంటివి రెండు వక్కలు స్థానంలో పెట్టి, సాధారణంగా తాంబూలం ఇచ్చేటప్పుడు కనీసం రెండు వక్కలు పెట్టాలి, అందుకే నేను తమలపాకుల్లో వక్కల బదులుగా రెండు లద్దెలు మేక పెంట పెట్టి ఇచ్చేవాడు. పాప ఆయన తెలియక రాజుగారు ఇచ్చారు కదా అని డబ్బులు పక్కన పెట్టి ఈ తాంబూలం తిరిగేవాడు. ఏదో పంతులు గారిని హాస్యపడుద్దాం అనుకున్నాడు తప్ప అది మహాపాపం అని ఊహించలేకపోయాడు రాజు కూడా. కారణం, ఈ పురోహితుల వారు ఈయనకి మిత్రుడవడం వచ్చింది తిప్పలన్నమాట. మిత్రుడవడం వల్ల హాస్యం ఆడాడు. ఇలా కొంతకాలం జరిగింది. యముడు ఎలాగో అప్పుడప్పుడు వచ్చి ఈయనకి మంచి మంచి ధర్మాలు చెప్పేవాడు. ఇట్లుండగా రాజుగారికి ఓ రోజున యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాలని కోరిక కలిగింది. ధర్మరాజా, ధర్మరాజా, ఎప్పుడూ నువ్వు నా దగ్గరికి రావడమే కానీ నీ దగ్గరికి ఒక్కనాడు కూడా నన్ను చీఫ్ గెస్ట్గా తీసుకెళ్ళలేదు, దిక్మాలాన్ని చీఫ్ గెస్ట్లుగా తీసుకెళ్తున్నావు, కానీ ఒక్కసారి నీ నగరానికి వచ్చి నీ ఆతిథ్యం స్వీకరించాలని ఉంది అన్నట్ట. మరేం పర్వాలేదు, రేపు ఆదివారం ఈ దరిద్రులు ఉంటారు కదా వాళ్ళంతా ప్రార్థన చేసుకుంటప్పుడు నేను పట్టుకుపోతలే అని యముడు ఒకనాడు ఈ రాజుగారిని యమలోకానికి తీసుకెళ్ళాడు. ఆ యమలోకంలో యముడు ఈయన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఒక్కొక్క నరకం చూపించాడు. కుంభీపాకం, అశిపత్రవనం, రౌరవం, మహారౌరవం, ఇలా భయంకరమైన నరకాలన్నీ చూపించేసరికి రాజుగారి ఒళ్ళంతా గజగజ వణికిపోయింది, జలధరించిపోయింది రాజుగారి ఒళ్ళు. యమలోకానికి వెళ్ళి అవన్నీ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు జీవితంలో ఇంకెప్పుడు నా పురాణం తప్పింకేది వినరు, ముందే జాగ్రత్త పడ్డారు మీరు ఎలాగో, కాబట్టి నా పురాణం ఇలా విన్నాక మీరు యమలోకం వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదు, నాకంత నమ్మకం ఉన్నదన్నమాట. అంటే శ్రద్ధతో వింటారు కనుక, శ్రద్ధతో వినకపోతే నేను ఏం చేయలేను అనుకోండి, వెనకాల కూర్చొని నిద్రపోతే. కాబట్టి ఇప్పుడు నేను వణికిపోయి, ఓరి బాబు యమలోకం అంటే ఏదో అనుకున్నాను బాబు, ఇప్పుడు అర్థమైంది నాకు, యమధర్మరాజు నీకు పుణ్యం ఉంటుంది, నేను చచ్చాక నేను నీ మిత్రుని కనుక నన్ను మరణానంతరం మాత్రం ఇక్కడికి తీసుకురాకు, బతికొండగా తీసుకొస్తే తీసుకొచ్చేవాళ్ళక పర్వాలేదులే, నీకు ఆ యోగం లేదు కానీ ఓ చిన్న యోగం ఉందన్నట్ట. మళ్ళీ చిన్న యోగం ఏమిటి, మెలికి పెట్టేవన్నాడు ఈయన. అంటూ ఉండగా యమధర్మరాజు గారి ఇంటికి నైరుతి దిక్కులో ఓ కొన్ని వందలు గుట్టలు కనపడ్డాయి, కొండల్లాగా పెద్ద పెద్ద గుట్టలు కనపడ్డాయి. ఏమిటా కొండల్లాంటి గుట్టలు అన్నాడు ఈ రాజుగారు యమధర్మరాజు గారితో. మేక పెంట అన్నాడు ఆయన. మేక పెంట ఎక్కడ కూడా వస్తుందా అన్నాడు మళ్ళీ రాజుగారు. మరి ఏం చేస్తాం, తప్పదు నాయన, నువ్వు రోజు మీ పురోహితుల వారికి రోజు రెండు లద్దెలు ఇస్తున్నావు, ఒక్కొక్క లద్దెకి ఒక్కొక్క గుట్ట ఇక్కడ వేయిస్తూ ఉంటాను నేను. ఎందుకో తెలుసా, నువ్వు పురోహితుల వారికి పెంటని తాంబూలంలో పెట్టించి పాపం చేసావు, ఒక లద్దెకి ఒక కొండ గుట్టంత పెంట చొప్పున ఇప్పటి వరకు ఇన్నేళ్లుగా ఇన్ని గుట్టలు తయారయ్యాయి, నువ్వు చచ్చాక ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను ఒక 1000 ఏళ్ల పాటు చావగొట్టి ఈ గుట్టలు తినిపించి అప్పుడు నీ పాపం నశించాక నీ పుణ్యానికి అప్పుడు స్వర్గానికి పంపుతావు, నువ్వు పుణ్యాత్ముడి నా మిత్రుడివి, స్వర్గానికి అడతావు, కానీ ఇక్కడ నరకలోక కాలమానం ప్రకారం 1000 ఇయర్స్ ఈ మేక పెంట తినాలి అనగానే రాజుగారికి ఒళ్ళంతా మళ్ళీ వణుకు మొదలయ్యింది. కాళ్ళు చేతులు వణికాయి, నర్వస్ వీక్నెస్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా పర్వాలేదు కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత బిల్లు చూసి గుండె ఆగిపోయినట్టుగా అయిపోయింది దీని గుండె. అడిలిపోయి యమధర్మరాజుగా, నేను తెలియక పాపం చేశాననుకో, కానీ నాకు కూడా ఇంత శిక్ష తప్పదా, నేను నీకు మిత్రుడి కదా అన్నట్ట. మిత్రుడు కాబట్టి ఇంకో గుట్ట ఎక్కువ తినిపిస్తాను, యముడికి పక్షపాతం లేదు, భూలోకంలో ఉన్నంతవరకే మైత్రి, ఇక్కడికి వచ్చాక నేను యముడిని, నువ్వు పాపివి అన్నట్ట. ఇప్పుడు దాంతో ఆయన ఇంకా అక్కడ ఉండలేక, బాబు నీకు నీ యమలోకానికి ఓ దండం, నన్ను వెంటనే భూలోకానికి పంపే అన్నట్ట. వెంటనే ఇంటికి వచ్చేసాడు. రాగానే ఆ పురోహితుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని, మిత్రమా నువ్వు పురోహితుడివి నాకు మిత్రుడివి, నేను ఇలా పొరపాటు చేసి నీకేమో దక్షిణలో మేక పెంట పెట్టాను, ఆ పెంట ఎంత తంట తెచ్చిపెడుతుంది అనుకోలేదు, నీకు ఇచ్చింది పెంట నాకు వచ్చింది తంట, నాకు కారుతున్నది నీళ్లు కంట కడుపులో మంట, ఏదో రకంగా రక్షించని కాళ్ళు పట్టుకున్నాడు ఆయన తాలిబడి. నాకు తెలియదు ఈ విషయం, విషయం చెప్పావు కాబట్టి నేను రక్షిస్తాను అని ఆయన ఒక టెక్నిక్ చెప్పాడు. పురోహితుల వారు రాజుగారికి ఒక టెక్నిక్ చెప్పాడు. వెంటనే రాజుగారు ఏం చేశారు, ఆయన నగరానికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది, ఆ అడవిలో ఒక ఒంటి స్తంభం మేడ కట్టించాడు. రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొదవ అని ఒక పోట్లో మేడ కట్టించాడు ఆయన. ఆ మేడలో వాళ్ళ చిన్నమ్మాయిని పెట్టాడు. చిన్నమ్మాయిని పెట్టి రోజు చూసుకుంటూ వచ్చేవాడు. కాసేపు అక్కడ కూర్చుని రాత్రిపూట పగటిపూట ఎప్పుడు వెళ్ళుంటే అప్పుడు వాళ్ళ అమ్మాయితో కాసేపు మాట్లాడి వచ్చేసేవాడు. ఇక జగత్తులో పుకార్లు మొదలయ్యాయి. పుకార్లు పెట్టేవాడు కొందరు ఉంటారు కదా, అలాగే ఒక ఆవిడ మొదలెట్టారు. ముందు ఒక ఆవిడ మొదలెట్టింది, రాజుగారట అడవిలో ఒక ఒంటి స్తంభం మేడ కట్టుకుని అందులో యవత్తునో పెట్టు కురుగుతున్నట్ట అంది. ఇంకెక్కడి నుంచి మొదలయ్యింది, అందరూ ఇలాగే చెప్పుకోవడం మొదలెట్టారు. ఇలా ఉండగా ఒక రోజున పురోహితుల వారు యథాప్రకారంగా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తూ, ఏమండోయ్ మీకు ఈ విషయం తెలుసా అంది. ఏమిటి అన్నాడు ఈయన. మన రాజుగారు అని ఏదో అనుకోతుంటే, వస్తే నీకు పుణ్యం ఉంటుంది ఆ విషయం ఎంతకే అన్నాడు ఆయన. అయినా వినిపించుకోకుండా, మన రాజుగారు ఎంతో గొప్పవాడు అనుకున్నాను, ధర్మాత్ముడు అనుకున్నాను, పండితుడు అనుకున్నాను, యముడితో కూడా మాట్లాడే ఉత్తముడు అనుకున్నాను, ఆయన ఎంత దుర్మార్గుడో తెలుసా, అడవిలో ఒక బిల్డింగ్ కట్టుకుని అందులో ఎవత్తతోనో కొలుగుతున్నట్టు కదా అనగానే అయిపోయింది నీ కర్మ అన్నాడు. అదేమిటండి అంది ఆవిడ, నేను ఇచ్చిన సలహా నా కొంప మీదకి వస్తుంది అనుకోలేదు నేను అన్నాడు ఆయన. ఇంతకీ ఏమిటి విషయం చెప్పండి అంది ఆవిడ. మన రాజుగారు ఇలా పాపం చేశాడు, దీనివల్ల ఈయన చచ్చిన తర్వాత 1000 ఏళ్ళు మేక పెంట తినవలసిన కర్మ పట్టింది, ఈ పెంట నుంచి రక్షించమని నా కాళ్ళు పట్టుకుంటే నేను జాలిపడి అభాండం వేసిన వాళ్ళందరికీ పాపాలు పోతాయి అన్నాను, అందుకని ఆయనకు సలహా ఇచ్చి ఊరవతలో బిల్డింగ్ కట్టించు, అందులో మీ అమ్మాయిని పెట్టు, నువ్వు చూడడానికి వెళ్ళు, అప్పుడు ఈ జనం అంతా ఏమంటారు, రాజుగారు ఏదో చేస్తున్నట్టు అంటారు, నీ మీద అభాండం వేస్తారు, ఈ ఒక్కొక్క అభాండం వేసిన వాడికల్లా ఒక్కొక్క గొట్టె వెళ్ళిపోతుంది, వాడు తింటాడు. మన మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ నిందలు వేసిన వాళ్ళల్లో ఈ పెంట పట్టుకుపోతారట. ఇలా అందరూ మన నగరంలో వాళ్ళందరూ తలో గొట్ట పంచుకున్నారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా 2 గొట్టలు మిగిలాయి. ఈ 2 గొట్టలు ఎవరికి పడతాయి అనుకున్నాను, నువ్వు లాక్కుపోయావు, వద్దంటే వినిపించుకోకుండా మాట్లాడు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడకి అసలు విషయం అర్థమయ్యింది. మనం ఏం చేస్తామన్నమాట, ఎవరి మీద ఏదైనా వేయడం మొదలు పెట్టామంటే అక్కడ నుంచి పతనం మొదలై వాడి పాపాలన్నీ వస్తాయి. అందుకని ఈ ప్రపంచంలో పాపాలు పోవాలంటే మనకు లాభం ఏమిటనమాట, మన పాపం మనకు వదలాలంటే మనకు ఉపకారం చేసేవాడిని వెతుక్కోవాలి. ఆ ఉపకారం చేసేవాడు అభాండం వేసేవాడు తిట్టేవాడు, దండేసి పొగిడేవాడి వల్ల మీకు పుణ్యం, దండ వేయడం వల్ల మీకు పుణ్యం, పొగడ్డం వల్ల మీకు పుణ్యం, నాకేం పెద్ద ఉపయోగం లేదు. కానీ నాకు తెలుసో తెలియకో 1 2 కాస్త పాపాలు మిగిలాయి అనుకుందాం, మానవుడు అయ్యాక పాపాలు లేకుండా ఎలా ఉంటావు. ఒక్కొక్కప్పుడు పరమ నీచుల యొక్క సొమ్ము తినవలసి వస్తుంది, నీచులతో సంపర్కం పెట్టుకోవలసి వస్తుంది కర్మగా. ఈ పాపం పోవడానికి ఇలా తిట్టేవాడు ఒకటి కావాలి, అప్పుడు సాధకుడు దెబ్బతింటాడు. ఇటువంటి దెబ్బ తినకుండా ఉండడం కోసం అనుక్షణము మనం ఇలాంటి రామాయణాదులలో ఉన్నటువంటి పాత్రలను ఆదర్శంగా తీసుకోవాలి. హనుమంతుడు కాబట్టి తేరుకున్నాడు అందులో నుంచి, లేకపోతే మండోదరిని చూచి ఒక్క క్షణకాలం ఆయన సీత అని భ్రమపడ్డాడు. ఆయన తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద హర్షేణ మహతాయుక్తో నంద హరియూతపః. ఈ రూపం, ఈ యౌవనం, ఈ సౌందర్యం, ఈ చేష్టలు కొంచెం చిమ్మ చీకట్లో చూశాడు కదా, ఆయన పూర్తి వెలుతురు కాదు కదా, ఆ వెలుతురులో చూసి సీత అని భావించాడు. అమ్మయ్యా, ఎంత వెతికినా దొరకని సీత ఇప్పుడు ఈ రావణ అంతఃపురంలో దొరికింది అనుకున్నాడు. వెనక ముందు ఆలోచించకుండా బ్రహ్మానంద భరితుడైపోయాడు ఆయన. ఆనందం ఎక్కువైపోతే మనము ఎగిరి గొంతులేస్తాం. అటువంటిది ఆయన వానరుడు జన్మత, అందుకని ఆ చేష్టలో బాగా చేసేట. ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం స్తంభానరోహన్ నిపపాత భూమౌ ననంద చిక్రీడ జగౌ జగామ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఒక్కసారి ఇలాగా ఆయన భుజాలు కొట్టుకున్నాడు. ఆస్ఫోటయామాస తర్వాత ఏం చేశాడు, భుజస్ఫాలనం అయిపోయాక తోకను తీసి అని ముద్దెట్టుకున్నాడు. కోతులకు ఆనందం వస్తే తోక తీసి ఇలా ముద్దెట్టుకుంటే లేదా తోకను కొడతాయి. ఈయన భుజాలు కొట్టుకున్నాడు, తోక ముద్దు పెట్టుకున్నాడు. ఈ మధ్యన దేవుడికి ముద్దులు పెడుతున్నారు జనాలు. అలా రోడ్డబుట పెడుతున్న వాడికి ఎదురుగుండా గుడి కనపడింది అనుకోడు అంటాడు. ఫ్లయింగ్ కిసెస్ దేవుడికి. రామరామ రామరామ, ఇంకా ఆయనకి భవిష్యత్తులో ఈ దేవుడు చూడాలో తెలియట్లేదు. ఈ జీవుడు ఇలా మారిపోయాడు. ఇలా దండం పెట్టడం, ఇలా అనడం ఏమిటో, అదేం దండం అండి, ఒత్తి చెయ్యిలో పెట్టి దండం అంటాడు. అలాంటి వాళ్ళ చేతులు ఎముడు నరికి అవతల పారేస్తాట. రెండు చేతులు జోడించి నమస్కరించాలి. అంతేగాని ఇదే దండం అంటారా దాన్ని? అది దండం కాదు, పిండం. కాబట్టి అలాంటి వాడికి ఎప్పుడు గండమే. ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. రెండు చేతులు ఇలా జోడించి వినయంగా నమస్కరించాలి. ఈ విధంగా ఆ మహానుభావుడు ఒకసారి భుజాలు కట్టుకొని తోక ముద్దు పెట్టుకున్నాడు. ఆనందం ప్రదర్శించాడు, సంతోషంతో అటు ఇటు దూకాడు. అక్కడ స్తంభం ఉంది అంతఃపురంలో. ఆ స్తంభం పైకెక్కి కిందకి డుబుకు దూకాడు. స్తంభం ఎక్కాడు, దూకుతాడు. స్తంభం ఎక్కుతాడు, దూకుతాడు. కోతి బుద్ధులన్నీ ప్రదర్శించాడు. కపీనాం ప్రకృతిం అంటే కపుల యొక్క స్వభావాన్ని ప్రదర్శయన్ నిదర్శయన్ అంటే చూపించను. మామూలుగా ప్రదర్శయన్ అంటే బాగుంటుంది, కానీ వాల్మీకి నిదర్శయన్ అని ఎందుకన్నాడంటే పూర్తిగా కోతి చేష్టలు ప్రదర్శించాడనమాట. వాల్మీకి యొక్క భాషను ఎవరూ పోల్చలేరు. దర్శయన్ చూపించాను, ప్రదర్శయన్ మిక్కిరి సంతోషంతో ప్రదర్శించాను, నిదర్శయన్ అంటే సహజముగా ప్రదర్శించాడనమాట. అసలు ఏం క్రియాపదం ఉండేది, ఒరిజినాలిటీ వచ్చేసింది అనమాట ఆయనకి. అసలు ఇంత ఎందుకు మనకే ఒక్కోసారి ఆనందం వచ్చేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో టపటపటప చప్పట్లు కొట్టి ఆనందం పొందట్లా మీరు? కొన్ని సందర్భాల్లో ఎగిరి గంతేయాలనిపిస్తుంది, రాకుండా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, కానీ చేయలేం బాగుండదు కాబట్టి. కానీ వానరులు చాలా అదృష్టవంతులు అంటాడు తులసీదాస్ గారు. మనకి రామచరిత మనసులో తులసీదాస్ గారు దీన్ని లంకాకాండాన్ని వేరెట్టాడు. ఆయన సుందరకాండాన్ని వేరెట్టకుండా అందులో స్వామి భక్తులు పైకి కిందకి ఎగురుతారు, నృత్యం చేస్తారు. భగవద్భక్తి కలిగినటువంటి వాడు సిగ్గు విడిచిపెట్టి హనుమంతుల్లా ఉండాలి. అంతేగాని దేవుడి దగ్గరికి వచ్చాక సిగ్గుపడితే ఎలాగా అంటాడు ఆయన. అనగా ఆయన ఏమో పాప నానాయతన పడి రామ హరే రామ అని ఆయన అంటూ ఉంటే వీళ్ళు ఎందుకురా బాబు అన్నట్టుగా నోట్లోంచి గొంతుకు లేవకుండా పడి ఉంటే ఏం ఉపయోగం? అప్పుడు ఉత్సాహంతో ఆయన హరే రామ అంటే ఆయన ఏదో పాపం 90 ఏళ్ళ పడుచువాడే హరే రామ అని ఉత్సాహంగా పలుకుతుంటే 19 ఏళ్ళ కుర్రవాడు హరే రామ అని అనలేడా? సిగ్గు అనమాట. అందరు ఎదురుకుంటే మేము పలకలేమండి. అదే దిక్కుమాల పాటు ఒకటి వస్తున్నారు, కొట్టండి తిట్టండి గెల్లండి చంపండి అంటే ఎగిరి గొంతులేస్తారు మళ్ళీ. అప్పుడు గిల్లుతారు, రొక్కుతారు. అక్కడ సిగ్గుండదు. అదేమిటో, బెత్తడు గుడ్డలు వేసుకుంటే సిగ్గుండదు అనమాట. కాలేజీల్లో నానా దరిద్రము చూడలేనటువంటి అసభ్యమైనటువంటి డ్యాన్స్ చేస్తే సిగ్గుండదు. భగవన్నామం దగ్గర మాత్రం సిగ్గుపడతామా. అప్పుడు ఎవడేం చేస్తాడు, ఇక్కడ సిగ్గు అయితే అక్కడ రాక్షసి బొగ్గు వేసి తగలెడతాడు. నేను ఆ తర్వాత ఇక సిగ్గు లేదు, ఇంకోటి లేదు. ఎప్పుడు భగవన్నామం భక్తితో చెయ్యాలి, తన్మయత్వంతో చెయ్యాలి. తన మనస్సులో ఉన్న భావాన్ని, భగవంతుడి యొక్క భావాన్ని ఎలా చెప్పాలో సుభాషిణి గారి దగ్గర తెలుసుకోండి. నేను చెప్పలేను పెద్దగా అంటూనే సుభాషిణి గారు శభాషిణిగా చెప్పారు. అవునా కదా? అంతే మనకు అనిపించింది చెప్పాలి అనుకున్నాం చెప్పడం. ఆ చెప్పేటప్పుడు ఏమీ సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పాలి. అందరికీ ఒకే పాండిత్యం ఉండదు కదండి, ఒక్కొక్కడికి ఒక పాండిత్యం ఉంటుంది. భగవన్నామం చేస్తున్నప్పుడు మాత్రం శుభ్రంగా చప్పట్లు కొట్టాలి, ఎగరాలి, గంతులు వేయాలి, హరే రామ అనాలి. ఎవడో ఏదో అనుకుంటాడు మనకెందుకు. ఇలా కాసేపు చేసిన తర్వాత మళ్ళీ ఆయన బుర్రగొక్కుని చతికిలబడ్డాడు. అయ్యయ్యో, నేనెంత పొరపాటు చేశాను, నేను చేసిన పొరపాటు ఏమిటో ఇప్పుడు అర్థమవుతున్నది. ఈమె సీత కాదు. ఎందువల్ల సీత కాదు? ఏదో కాస్త అందంగా ఉంటే, కొంత కాంతివంతంగా కనపడితే సీత అయిపోతుందా? ప్రతి స్త్రీ అవదు. రాముడు లేని సీత ఇలా ఒక పనికిమాలిన వాడి పక్కన పడుకుని నిద్రపోతుందా? అలంకరించుకుంటుందా? నరామేణ వియుక్త సా స్వప్తుమర్హతి భామిని నభోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం. రాముడికి దూరంగా ఉన్న సీత ఇంత గాఢంగా రావణాసురుడి పక్కన పడుకుని నిద్రపోతుందా? గుర్రు గుర్రు నిద్రపోతుందా? రాముడు లేకపోవటం వల్ల ఆవిడకి నిద్ర పట్టదు. అతి కష్టం మీద నిద్రపోయినా ఏ చెట్టుకో లేకపోతే ఏ స్తంభానికో జారబడి కురుకుతుంది తప్ప ఇలా మంచం మీద పడుకోదు. అలంకారం చేసుకోదు, స్నానము చెయ్యదు, భోజనం చెయ్యదు, త్రాగదు, తాగదు, తినదు, అలంకరించుకోదు. ఎలా పడుకుంటుందండి మంచం మీద ఆవిడ? సందేహం లేదు, ఏమి సీత కాదు. పరాయివాడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చుగాక, సాక్షాత్తు ఇంద్రుడు అవ్వచ్చుగాక, ఆమె ఎవ్వరిని పతి దృష్టితో చూడదుగాక, చూడదు. కాబట్టి ఈమె సీత కాదు, అన్యేయం, మరొక తెవత్వం అనుకున్నాడు ఆయన. మళ్ళీ ఈ పానభూమిలో, పానభూమిని ఎందుకన్నాడంటే అంతఃపురంలో తాగడానికి ఒక బారు పెట్టుకున్నాడు వాడు. బారు బారు దేకు అంటూ దిక్కుమాల రావణాసుడికి పొద్దున్నది సాయంత్రం దాకా ఎప్పుడు పెడితే అప్పుడు చొక్కేసుకోవడం అలవాటు కదా. అంత తాగి వాడు ఎలా బతికాడు అనిపిస్తున్నాడు నాకు. బ్రహ్మపరాలు, వాడి బలం అటువంటిది. తిక తింటాడు, తాగుతాడు, వాళ్ళు యుద్ధం చేస్తాడు, తిరుగుతాడు, ఎంతమంది స్త్రీలను పట్టుకొస్తాడు, ఎలాగ ఇన్నాళ్ళు వాడు బతికాడు అని అందరికి అనుమానం అనమాట. వాడిని ఏ కరోనా ఏమీ చేయలేకపోయేది, ఒక రాముడు తప్ప. కారణం బ్రహ్మ తప ప్రభావం అది. తపశ్శక్తి వల్ల పుట్టిన కారణజన్ముడు, శాపగ్రస్తుడై పుట్టిన జైవిజయుల్లో ఒకడు కాబట్టి ఇంతలా తాగి బతికాడు. ఓ మాదిరివాడు తాగితే సావడో. అందువల్ల వాడి అంతఃపురంలో పక్కన పానభూమి, తాగడానికి ఒక ప్రాంతం ఉందన్నమాట. అంటే ఏంటి, మంచం పక్కనే చక్కని పెద్ద పెద్ద టేబుల్స్ ఉంటాయి, దానికి అలమానాలు ఉంటాయి, రకరకాల తాగుడు పదార్థాలు, మళ్ళీ తినడానికి కావలసిన పదార్థాలు ఉంటాయి. ఇంకో అదృష్టం ఏంటంటే, రావణాసురుడు అంటే భయం వాయుదేవుడికి, అందుకే అక్కడ చల్లదనం తప్ప మాట వరుస కూడా వేడి ఉండదు. వాడు వాయువుని అదుపులో పెట్టాడు, సూర్యుడిని అదుపులో పెట్టాడు, అగ్నిని అదుపులో పెట్టాడు. ఒక్క చచ్చేటప్పుడు అగ్నికి ఒక శక్తి ఉందండి. పక్కవాడు ఎలా చెప్తే అలా వింటాడు, రావణాసురుడు చెప్తే భయపడతాడు. అదే రావణుడి కంటే శక్తివంతుడు వచ్చి తగలబెట్టమంటే మాత్రం తగలబెడతాడు. అందువల్ల అగ్నిని కూడా వాడు అదుపులో పెట్టగలిగాడు అంతవరకు. అటువంటి ఆ పానభూమిలో మళ్ళీ మొదలుకొచ్చి తిరగడం మొదలెట్టాడు. అయ్యో సీత కనబడింది అనుకున్నాను, ఈమె సీత కాదు, మరెవరో గీత అనుకుని మొదలుకొచ్చిందిరా వ్యవహారం అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. అలిసిపోయి ఆడి పాడి పడిపోయారు కొంతమంది. నృత్యం చేసి అలిసిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నృత్యం కాదు, నృత్యం చేశారు. నృత్యం అంటే పైకి ఎగిరి కిందకు దూకే ప్రక్రియ అన్నమాట. అది చేసి అలిసిపోయారు కొంతమంది. కొంతమంది మురజములు అని పేరు కలిగినటువంటి వాద్యాల మీద పడుకున్నారు. కొందరు మృదంగాలు, అంటే ఎడాపెడా వాయించేది మృదంగం, ఒకవైపు మాత్రమే వాయించేది మురజం, అటువంటి వాటి మీద పడుకున్నారు. కొంతమంది రకరకాల అలంకారాలు చేసుకున్నారు. ఈ రూప సౌభాగ్య సంపద కలిగిన స్త్రీలందరినీ చూచాడు. ఈ స్త్రీల మధ్యలో ఒక్కడే రావణాసురుడు పురుషుడు. ఆవుల మధ్యలో ఆభూతులు ఉన్నట్టువాడు, గోవుల మధ్యలో పెద్ద ఆభూతు, మదించిన ఆభూతి పడుకున్నట్టుగా పడుకున్నాడు. ఒక్కొక్కళ్ళ యోగం అది, అందరూ గోవుల్లో కనపడుతున్నారు, వీడొక్కడు ఆభూతి అనడం ద్వారా ఇందులో ఎక్కువ మంది వీడి మీద ఇష్టంతో రాలేదు, కష్టంతో వచ్చారని చెప్పకుండా చెప్పడం అన్నమాట. మహాకాయం కలిగిన రావణాసురుడు యొక్క అంతఃపురంలో మళ్ళీ వెతికాడు ఆయన పాపం. ఈ తాగుడు శాల ఉందని చెప్పానుగా, పానశాల. ఆ పానశాలలో రకరకాల మద్యాలు ఉన్నాయి, గుమగుమలాడే మద్యాలు. ఈ మద్యాల్లో నంచుకోవడం కోసం పంది మాంసం, అంటే అడవి పంది మాంసం పెట్టారట చోట. అడవి దున్నపోతుల యొక్క మాంసం పెట్టారు. అవి కూడా ఏదో మామూలు గిన్నెల్లో కాదు, ప్లాస్టిక్ గిన్నెలు, లేకపోతే ఏమో అద్దాల ప్లేట్లు కాదన్నమాట, గ్లాస్ కాదు. అవన్నీ కూడా మంచి రౌక్మములు, అంటే బంగారం. రౌక్మేషు చ విశాలేషు, ఇక్కడ రెండు మాటలు చెప్పారు. వాడి దగ్గర ఉన్న గిన్నెలన్నీ బంగారపు గిన్నెలే. అంటే రౌక్మము అంటే రుక్మ సంబంధమైనవి, బంగారంతో తయారు చేయబడినవి. అవి కూడా విశాలమైన గిన్నెలు, వాడి ఏదో బుల్లి బుల్లి గిన్నెలు కాదు. కొంతమంది టీ అని ఇస్తారు, దిక్కుమాల ప్లాస్టిక్ గ్లాస్ ఎంత ఉంటుంది, ఈ పెసర టీ ఏమిటి పొద్దున్నే ఇస్తే ఆ మాత్రం చెంబుడు కాఫీ తాగితే గడగడ అదొక అందం. అలాగ ఒకటి పేనాసళ్ళు కొంతమంది ఎంత ఇస్తాడనమాట. అందులో రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాడు చాయ్ పీవోజి ఎక్కువ చాయ్ పీవోజి అని అమ్ముతాడు. వాడు పుచ్చుకునేది 25 రూపాయలను, ఇచ్చుకునేదేమో 2 రూపాయలు కూడా ఉండదు. అందులో ఓ పావలా టీ అందులో పోస్తాడు. అంత గిన్నె కాకుండా పెద్ద బంగారపు గిన్నెట. ఆ గిన్నె నిండా మాంసాలే. ఆ మాంసముల్లో కొన్ని సగం తినేసి వదిలేశాడు వాడు. ఆ మాంసములు కూడా ఎటువంటివి అనమాట, మయూరాన్, నెమళ్ళ మాంసములు. అప్పట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదులేండి, అందుకని నెవళ్ళ మాంసములు. కుక్కుటాన్, కోడి మాంసాలు కూడా ఉన్నాయి. కొన్ని వరాహ వార్ద్రాణసకాన్, అడవి పంది మాంసములు. ఈ అడవి పంది మాంసములు కూడా పెరుగు వేసి వండారట. మెంతి మజ్జిగ చేసేవారు కదా పూర్వం మన వాళ్ళు, మెంతి మజ్జిగలో మాంసం కలుపుకోవడం అన్నమాట. పెరుగు వేసి మాంసం తయారు చేయొచ్చు అనే విషయం ఇప్పుడు రామాయణం ద్వారా తెలిసింది. అనుభవం ఉన్నవాడిని అడగాలి, అనుభవం లేని నాగబట్టాడు ఒకే చూసి చెప్పడం తప్ప ఏం చేయగలడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పెరుగు వేసినటువంటి కొన్ని ఆవాలు మెంతులు వేసి పోపు పెట్టినటువంటివి కొన్ని, మరికొన్ని శల్యములు, శల్యములు అనే శబ్దములకు ఒక రకమైనటువంటి చేపలు లేదా పెద్ద పెద్ద ఇంత చీకులు నమ్ముతారట అవేవో అలాంటివి అని కొందరు పెద్దలు చెప్పారు. సరే ఏదైనా పర్వాలేదు, మొత్తం మీద కొన్ని జింక మాంసములు ఇవన్నీ చూచాడు ఆయన. కరకరాన్ కొంగ మాంసాలు కూడా ఉన్నాయట, కొంగలను కూడా తింటారు కాబోలు బహుశా. అలాగే చకోరాన్ అర్ధభక్షితాను, చకోర పక్షులు పొడుగ్గా ఉంటుంది వాటి ముక్కు కూడా, అటువంటి వాటిని సగం సగం తినేసి వదిలేశారు వాడు. అలా తెగ పెట్టేస్తే అన్ని మాంసాలు ఏం తినగలరు, పుచ్చుకోవడం కాస్త తినడం, తిన్న తర్వాత మత్తులో పక్కన వదిలేయటం. కొన్ని సగం తిన్నారు, కొన్ని పూర్తిగా తిన్నారు, కొన్ని ప్లేట్లు పూర్తిగా ఖాళీ, కొన్ని పళ్ళాలు సగం సగంతో ఉన్న మాంసాలతో ఉన్నాయి, అసలు కొన్ని ముట్టుకోలేదు. ఇంకా పచ్చళ్ళు ఇవి కాకుండా ఆ పచ్చళ్ళన్నీ మాంసంతో కూడిన పచ్చళ్ళే, గోంగూర మాంసం, ఆవకాయ మాంసం, అల్లపచ్చడి మాంసం, ఇలా ఒకటి కాదు రకరకాలైనటువంటి పదార్థాలు, గొప్ప గొప్ప పచ్చళ్ళు ఉన్నాయి. ఆ పచ్చళ్ళు వాటితో పాటు ఇంకా రకరకాల పానీయాలు ఉన్నాయి, మళ్ళీ వీటిల్లో కలుపుకు తాగే పానీయాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆయన చూశాడు. ఓహో ఇన్ని ఉంటాయా ఈ ప్రపంచంలో అనుకున్నాడు పాపం ఆయన. ఈ పడుకుని అటు ఇటు ఆడవాళ్ళు కదలడంలో ఈ మెడలో ఉన్న గొలుసులన్నీ తెగి తలోచోట పడ్డాయి, కంకణాలు విరిగిపోయాయి, ఆభరణములన్నీ చల్లా చెదరైపోయాయి, బంగారం అవన్నీ మళ్ళీ కావాలంటే తుడిచేటప్పుడు ఏరుకోవచ్చు రావణాసురుడు యొక్క అంతఃపురంలో అంటే ఆ రోజుల్లో. అలా చల్లా చెదరగా ఉన్నటువంటి అమూల్యమైన ఆహారాలు చూచాడు, కేయూరాలు భుజకీర్తులు చూచాడు, పలరసాలు కూడా పెట్టారట. అందరూ తాగుబోతాళ్ళు ఉండగా ఆడవాళ్ళలో కొందరు పళ్ళు రసాలు తాగుతారన్నమాట, జ్యూసులు, యాపిల్ జ్యూసులు, ద్రాక్ష రసాలు, రకరకాల బత్తాయి రసాలు, నిమ్మకాయ రసాలు, కొంతమంది తిక్కువాళ్ళు గోంగూర పచ్చళ్ళు కూడా నిమ్మకాయ రసం వేసుకుంటారు, అసలేదు పులుపు అంటే. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇలా ఒకటేమిటి అవన్నీ చూచి 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 ఆశ్చర్యపోయాడు. కొన్ని చోట్ల ఈ మద్యములు ఘుమఘుమలాడుతున్నాయి, అందులో ఏలకల రసం కలిపారట. మద్యములు తయారు చేసేటప్పుడు అండి మారేడు పళ్ళు గుజ్జు, తర్వాత ఏలకల రసాలు ఇలాంటివి కలుపుతారు. కలిపితే సువాసన వస్తుంది, మత్తు పెరుగుతుంది, కానీ లోపల ఉన్నటువంటి జీర్ణశక్తి పాడు కాదట. అందుకని పూర్వకాలంలో మహారాజులు మంచి ఆరోగ్యం కోసమని ఇటువంటి మద్యం తాగేవారు. ఈ మద్యం మత్తి ఇస్తుంది, మనిషికి ఉత్సాహం ఇస్తుంది, కానీ కడుపుని పాడు చేయదు. అంటే మంచి ఖరీదైన అద్భుతమైన మద్యాలు అన్నమాట అవి. అందుకే అవి తాగి యుద్ధానికి కడితే వీరరసం తప్ప కడు తిరిగి పడిపోరు. మన వాళ్ళు తాగేవి చీప్పులు, అందుకే వీడు పడితే లేవడం. ఆ చీప్పు ఎప్పుడు కూడా ప్లాప్ అయ్యేలా చూస్తున్నవాడిని. అవన్నీ అద్భుతమైన మధురసాలు, అవన్నీ చూచాడు ఈయన. కొన్ని చెరుకు రసంతో తయారు చేశారట, మద్యం కూడా చెరుకు రసంతో తయారు చేస్తారని విన్నాను నేను. ఇందులో సంస్కృతంలో అమ్మాటే చెప్పారు. ఇంకా ఒకటేమిటండి, అవన్నీ ఇప్పుడు వర్ణించుకుంటూ పోతూ ఉంటే తెల్లారిపోతాను వాడు. అన్ని రకాల పదార్థాలు చూశాడు. ఆ స్త్రీలందరినీ చూస్తూ ఉండగా హఠాత్తుగా ఆయనకు ఒక అనుమానం వచ్చింది. నేను ఈ ఆడవాళ్ళందరినీ వక్షస్థలం మీద వస్త్రాలు లేని వాళ్ళని, చీరలు చెదిరిపోయిన వాళ్ళని, అసలు పూర్తిగా వస్త్రములు లేని వాళ్ళని, సగం సగం ఉన్నటువంటి వాళ్ళని, భర్తతో పడుకున్న వాళ్ళని, ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకున్న వాళ్ళని, వివిధ భంగిమల్లో ఉన్నవాళ్ళని చూచాను కదా, ఇది దోషమా అని మళ్ళీ ఇంకోసారి ఆలోచనలో పడ్డాడే. నిరీక్షమాణశ్చ తదా తాహ స్త్రియః సమహాకపిహి జగామ మహతీం శంకాం ధర్మసాత్వస శంకితః. ఈ స్త్రీలను చూస్తున్నప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది, అనుమానం కలిగింది. నేను ధర్మమునకు లోపము చేశానా, అంటే నేను ధర్మం తప్పి నడుస్తున్నానా, చెయ్యకూడని పాపం చేస్తున్నానా అనే ఒక సందేహం కలిగింది. ఎందువల్ల, అసలు పరస్త్రీలు నిద్రపోతుంటే చూడకూడదని శాస్త్రం, ఇతరుల భార్యలను నిద్రపోతుంటే కూడా చూడకూడదు, అందులో భర్తతో సీలిస్తున్నప్పుడు అసలు చూడకూడదని శాస్త్రం. అటువంటిది నేను ఇప్పుడు పరదారాలను చూచాను, పైగా వాళ్ళని వివిధ భంగిమల్లో చూడకూడని దృశ్యాలతో చూశాను. ఇప్పుడు నా ధర్మము పాడైపోయినట్టే కదా, ఇంతకాలం నేను బ్రహ్మచారిని అనిపించుకున్నాను. పైగా ఈయన గృహస్థ అయితే కొంత దోషం పోయేది, ఈయన బ్రహ్మచారి కదా. హనుమంతుడు పుట్టిన దగ్గర నుంచి శరీరం అవతారం చాలించి మళ్ళీ ఇంకో బ్రహ్మ అయ్యేదాకా నేను బ్రహ్మచర్య నిష్టతో ఉంటాను అనుకున్న మహాత్ముడు ఆయన. బ్రహ్మచారులకు ఇలాంటివి దోషములు కదా. ఇక్కడ రెండు రకాలు. ఇదే ఏ గృహస్థాశ్రమంలో ఉన్నవాడో చూస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. కానీ బ్రహ్మచారి ఇలా స్త్రీలను నిద్రిస్తున్నప్పుడు, వివిధ భంగిమలలో ఉన్నప్పుడు, వస్త్రములు కొంత తొలగినప్పుడు చూస్తే దానికి ప్రాయశ్చిత్తం లేదట. దానికి చాలా పెద్ద ప్రాయశ్చిత్తం అచ్చా, చాలా కష్టం. మీరు గరుడ పురాణాన్ని రాసింది గీతాప్రసారం కనుక పూర్తిగా చేస్తే తొందరలో కొనుక్కొని చదివితే అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇదా ప్రాయశ్చిత్త విధానం అని తెలుస్తుంది. మొత్తం గరుడ పురాణంలో ప్రత్యేకంగా ధర్మకాండం అని ఉంటుంది. ధర్మకాండం అంటే యమలోకములకు సంబంధించింది. అది 49 అధ్యాయాలతో ఉంటుందండి, అద్భుతం. వీలున్నంత వరకు కొంత తేలిక భాషలోనే ఇచ్చాను మీకు. అన్ని చోట్ల తేలిక భాషలు ఇవ్వలేం, కానీ సాధ్యమైనంత వరకు వ్యావహారిక భాషకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. అంటే వాళ్ళ గైడెన్స్ కూడా ఉంది కనుక, అంటే వాళ్ళు ఇంతకంటే మరీ వ్యావహారికం రాయొద్దన్నారు. నేనైతే చందమామలాగే రాద్దును. యమధర్మరాజు గారు కర్రతో 4 కొట్టును అనడం కంటే నా కర్రతో 4 కొడతాడంటే అర్థమవుతుంది. యముడు నిన్ను అనుగ్రహించును అంటే అర్థం కాదు. యమధర్మరాజు గారు నీ మీద ప్రేమ చూపిస్తాడు, నువ్వు పుణ్యం చేస్తే అంటే తొందరగా అర్థమవుతుంది. యముడు నిన్ను గ్రహించును అంటే ఏం తెలుస్తుంది కొందరికి? అదే యముడు పుణ్యం చేస్తే నిన్ను ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడంటే ఇంకొంచెం తొందరగా అర్థమవుతుంది. అలా వ్యావహారికంగా రాయడం వల్ల ఆధునిక వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికి కూడా కొన్ని పదాలకు అర్థం ఎవరూ చెప్పలేరండి. ఏం చెప్పాలంటే అనుగ్రహించుట అంటే అర్థం ఏంటనుకుంటారు? గ్రహించుట అంటే స్వీకరించుట, అనుగ్రహించుట అంటే దగ్గరకు తీసుకొనుట అని అర్థం అన్నమాట. ప్రసాదం ఇస్తే గ్రహించండి అంటే అర్థం ఏంటి? పుచ్చుకోండి అని అర్థం. అనుగ్రహించండి, బాగా పుచ్చుకోండి అని అర్థం. కానీ అదే దేవుడి దగ్గర అనుగ్రహించండి అంటే అర్థం ఏంటి? దానికి అర్థం ఏం చెప్తాడు ఎవడన్నా? అంటే ఓ భగవంతుడా నన్ను దగ్గరికి తీసుకోని అర్థం. అసలు అర్థం అది. ఇలాంటి వాటికి సరైన రీతిలో సమాధానం రాయాలి. అందులో మనకి ఈ ధర్మమునకు హాని కలిగినప్పుడు ఏం చేయాలో చెప్పారు. బ్రహ్మచారి గనక ఇలాంటి వేషాలు వేస్తే, చూడకూడని వాళ్ళని చూస్తే వాళ్ళ వెంట పడితే ఇంకా పాపమునకు ప్రాయశ్చిత్తం ఉందండి. రామరామ అంతకంటే చావడం తేలికనమాట. అందుకే హనుమంతుడు ఇంత ఆలోచించాడు. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆయనకి అర్థమైపోయింది, నేను అధర్మం చెయ్యలేదు. నహి మే పరదారాణాం దృష్టిర్విషయవర్తిని అయంచాత్ర మయా దృష్టః పరదార పరిగ్రహః. నేను ఎప్పుడైనా ఈ పరస్త్రీలను చూచినప్పుడు, రాత్రంతా వెతుకుతున్నారుగా అంతఃపురంలో, వెతుకుతున్నప్పుడు ఈ పరస్త్రీలను చూచినప్పుడు నా మనస్సులో ఏదైనా వికారం పుట్టిందా? నాకు వీళ్ళ మీద ఏ వ్యామోహం కలగలేదు. ఈ దుష్టుడు రావణాసురుడు, వాడి పక్కనున్న భార్యలు ఇంతమంది నేను నా కళ్ళా పడ్డారు. దుష్టుడైన రావణుడు కంటపడ్డాడు, అతని పక్కనున్న స్త్రీలు కంటపడ్డారు. కానీ వీరిలో ఎవరి మీదైనా నాకు ప్రేమ కానీ, కామం కానీ, అసఖ్యం కానీ కలిగాయా? ఏమీ లేదే. ఈ స్త్రీలను చూచినప్పుడు మనస్సులో వికారం కలిగితే అప్పుడు నేను పాపం చేసినట్టు అవుతుంది. ఎప్పుడన్నా చూస్తే తప్పు కాదు, ధర్మశాస్త్రం చూస్తే తప్పు అనలా, చూచి నీలో కోరికలు వచ్చినప్పుడు తప్పు అన్నారు. ఒక్కోసారి పొరపాటున పరస్త్రీలు వివస్త్రులుగా ఉన్నప్పుడు చూచాడు అనుకుందాం. చూచినప్పుడు వాడి మనస్సులో ఏ కామము వికారం పుట్టకపోతే వాడు చూచిన పాపము పొందడు. అసలు అన్ని వస్త్రాలు కట్టుకున్నా ఇలా ఎగాదెగా చూచి దిక్కుమాలిన ఆలోచన మనస్సులో తెచ్చుకుంటే ఆలోచనతో పాపం పొందుతాడు. కాబట్టి అన్నిటికీ మూలం మనస్సు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. అసలు ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన మాట ఇది 42 శ్లోకంలో 11 సర్కులో చెప్పాడు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. మన ఇంద్రియముల ప్రవర్తనలకు మనస్సే మూల కారణం. అంటే మనస్సుతో ఒకదాన్ని చూచాం, మనస్సులో ఒకటి కావాలని కోరాం, అప్పుడు ఆ మనస్సుని బట్టి ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి. ఎందులో అయినా అన్నిటికీ మూల కారణం ఏమిటనమాట? మనస్సే. సమస్తమైన ఇంద్రియములను నడిపించేది మనస్సు.
అవతల వాడిని చూచి మనస్సు కోపం కలిగితే అప్పుడు చెయ్యెత్తుతాం. చెయ్యెత్తుతున్నాడు కానీ చెయ్యెత్తించేది ఎవరు? మనస్సే. ఒక ఆహార పదార్థం చూచాం, ఆ పదార్థం తినాలనిపించింది, అప్పుడు చేత్తో ఆహార పదార్థం తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నాం. పదార్థం తీసుకునేది చెయ్యి, తినేది నమిలేది నోరు, కానీ ఈ పదార్థం తినమని నీ మనస్సు ప్రేరేపించింది. కాబట్టి దేనికైనా మన శరీరంలో అవయవాలన్నిటినీ, ఇంద్రియాలని ప్రవర్తింపజేసేది, కదిలించేది, ఈ ఇంద్రియముల చేత పనిచేయించేది మనస్సు. అన్నిటికీ మూలం మనస్సే. మనస్సు పవిత్రంగా ఉంటే అప్పుడు ఏది అంటదో మనకి, నిర్వికారంగా ఉండగలుగుతాం. ఎంతమంది అందగత్యలను చూచాను, ఎవరి మీద నాకు కామం కలగలేదు, కాబట్టి నేను పాపం చేయలేదు. పైగా సీత స్త్రీ, స్త్రీని వెతికేటప్పుడు ఎక్కడ వెతకాలి? స్త్రీలలోనే వెతకాలి. అంతేగాని ఇంకో చోట వెతుకుతామా? స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. ఆడవాళ్ళని ఆడవాళ్ళలో వెతకాలి. ఒక అమ్మాయి తప్పిపోతే ఏమండి మీ ముగ్గురులో అమ్మాయి ఉందంటాం, ఆ ముగ్గురు మగాళ్ళు ఉంటే ఈ బ్యాచ్లో వెతుకుతాం. అలాగే స్త్రీలను వెతికేటప్పుడు స్త్రీలలో వెతుకుతాం, మగవాళ్ళని వెతికేటప్పుడు మగవాళ్ళల్లో వెతుకుతాం. ఒక జింక తప్పిపోతే జింకల్లో వెతుకుతాం తప్ప కుక్కల్లో వెతకం కదా. కుక్కల దగ్గర జింక ఉంటే బతకనిస్తుంది పైగా. కాబట్టి మురుగి తప్పిపోతే మృగాలలో వెతకాలి, స్త్రీ తప్పిపోతే స్త్రీలనే వెతకాలి, ఏ జాతి వాడు తప్పిపోతే ఆ జాతిలో వెతకాలని అర్థం అన్నమాట. కాబట్టి ఇందులో నా తప్పు లేదు ఇలా అనుకుంటూ రావణాసురుడు చూసి ఒక్కసారి ఉలిక్కిపడి పక్క వెళ్ళాట, దగ్గరికి వెళ్ళాక రావణుడిని చూసి ఎందుకని ఉలిక్కిపడ్డాడు? ఓ పాపాత్ముడు వాడు, అది నీచుడు. ఇంత ఇలా అన్నానని ఎవరికొకటి అప్పుడప్పుడు ఆ పదం నేను ప్రయోగించాలంటే ఇష్టం లేకపోయినా ఎందుకు ప్రయోగిస్తానంటే ఒకటా రెండా వాడి పాపాలు, వాడికి బడి ఎంతమంది ఊసూరుమన్నారు, అంత నీచుడు అనవాటి వాడు. కాబట్టి జుగుప్సతో ఉలిక్కిపడి దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళి పక్కకెళ్ళి మళ్ళీ పాపం ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు నేనేం చెయ్యను? రావణాంతఃపురమంతా గాలించాను. నసీత దృశ్యతే సాధ్వీ వృత జాతో మమ శ్రమ. సీత కనపడలేదు. ఈ వెతకడం అనే శ్రమంతా వేస్ట్ అయిపోయింది. ఎంతో కష్టపడి వెతికాను, శ్రమించాను, ఆ శ్రమంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు నేను తిరిగి వెడతాను. వెళ్ళగానే వానరులు ఎప్పుడు వస్తానా అని నా కోసం నిరీక్షిస్తూ ఉంటారు కదా. ఆ ఎదురు చూస్తున్న వాళ్ళు చూచి లంకకి వెళ్ళావా, సీత కనపడిందా అంటారు. సీత కనపడలేదు అంటాను. అప్పుడు వాళ్ళు దిగులుతో నిరుత్సాహంతో కుప్పకూలిపోతారు. ఉత్సాహం అందరం కోల్పోతాం. కాబట్టి నేను మళ్ళీ వెతుకుతాను అనుకున్నాడు ఆయన. వెతికి వెతికి మళ్ళీ వెతికాడు. సర్వమప్యవకాశం సవిచచార మహాకవి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా వెతికిన చోటే వెతికి 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 విసిగి వ్యవసారిపోయాడు ఆయన. ఎంతెందుకు వాల్మీకి అన్నాడు, చతురంగుల మాత్రోపి నావకాశ సవిచ్యతే. రావణాంతఃపురంలో నాలుగు అంగుళములు కూడా విడిచిపెట్టకుండా వెతికేట అని హనుమంతుడు మనస్సులో అనుకున్నట్టే లెక్కిది. ఇది వాల్మీకి అభిప్రాయం కదా, హనుమంతుడి అభిప్రాయం. నిజంగా నాలుగు అంగుళంలో సీత ఉంటుందా? దాదాపు ఆ రోజుల్లో వాళ్ళు 14 అడుగుల నుంచి 21 అడుగులు 30 అడుగులు అలా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు అంతంత పొడుగున్నటువంటి వాళ్ళు 4 అంగుళాల మధ్యలో ఉంటారా? అయినా 4 అంగుళములు 4 ఇంచెస్ కూడా విడిచిపెట్టకుండా వెతికాడే, అయినా దొరకలేదు. రాక్షస స్త్రీలు కనపడ్డారు, సీత కనపడలేదు. నాగకన్యకలు కనపడ్డారు, సీత కనపడలేదు. గంధర్వకన్యలు కనపడ్డారు, సీత కనపడలేదు. విద్యాధర స్త్రీలు కనిపించారు, సీత కనపడలేదు. దేవస్త్రీలు కనిపించారు, సీత కనపడలేదు. సాటి లేని సుందరీమణులు ఎంతోమంది దర్శనమిచ్చారు, కానీ వారి మధ్యలో సీత కనపడలేదు. దాంతో ఒక్కసారి కుప్పకూలిపోయి శోకోపహతుడైపోయాడు హనుమంతుడు, దుఃఖానికి గురైపోయాడు. ఎంతో ఉత్సాహంతో నిరంతరం ఉండే ఆంజనేయుడు కూడా కాసేపు నిరుత్సాహానికి గురైపోయాడు. చిన్న చిన్న నీటి గుంటలు వెతికాను, చెరువులు వెతికాను, ప్రవాహాలు వెతికాను, కొంప గోడు అన్నీ వెతికాను, ఎక్కడా సీత కనపడలేదు. ఏమైపోయింది సీత? సంపాతి సీత లంకలో ఉందన్నాడు. ఆ మాట నిజమా అసత్యమా? ఒకవేళ సీత రావణుని యొక్క బాధలు తట్టుకోలేక వాడు చంపుతాను కొడతానంటే అయ్యి బాబో సంపత్తు కొట్టద్దని వెళ్ళి వాడికి వశమైపోయిందా? అలా అవ్వదే అనుకుంటాడు. మళ్ళీ రావణుడు ఎంత బెదిరించినా ప్రాణమైనా విడిచిపెడుతుంది, కానీ పొరపాటును కూడా రావణుని యొక్క అంతఃపురంలో అతని పక్కన పడుకోదు. కాబట్టి సీత వశం కాదు. మరి ఏం జరిగింది? రావణుడు సీతను అపహరించి లంకానగరానికి తీసుకొస్తున్నప్పుడు ఆకాశ మార్గంలో వచ్చాడు కదా, ఆ వేగానికి వాడి చేతుల్లోంచి గింజుకుని పడిపోయిందా, లేక గింజుకోకపోయినా వాడి తొడ మీద ఉండడం వల్ల గాలికి తట్టుకోలేక పడిపోయిందా, లేక ఆ దుర్మార్గుడు ఎక్కడ చంపుతాడో అని కావాలని దూకి మరణించిందా సముద్రంలో, లేదా అది ఇది కాకపోతే ఆ దుర్మార్గుడు అపహరిస్తూ ఉంటే భయపడి గుండె పగిలి చచ్చి అతని చేతిలోంచి జారి సముద్రంలో పడిపోయిందేమో, ఏదో రకంగా ప్రాణం విడిచిపెట్టి ఉంటుంది, లేదా లంకానగరానికి వచ్చాక కూడా ప్రాణం కోల్పోయిందేమో. పాపం, రక్షించే దిక్కు లేక సీత ఈ దుర్మార్గుల చేత భక్షింపబడిందేమో. ఇక్కడ ఉన్నవాళ్ళంతా రాక్షస స్త్రీలు రాక్షసులు వీళ్ళే కదా, సీతని రావణుడు తీసుకొని వచ్చి ఉంటాడు. ఆవిడ ఇక్కడికి రాగానే రక్షించడో అని ఏడ్చుంటుంది. జాలి లేని ఈ నీచ స్త్రీలు రాక్షస స్త్రీలు ఆమెను కోసుకు తినేసి ఉంటారు. అబంధుర్భక్షిత సీత రావణేన తపస్విని, రావణుని చేత దిక్కులేక భక్షింపబడిందేమో. వాడు కాకపోతే రావణుడు కూడా తినే ఉండొచ్చు. రావణుడు క్రూరుడు. ఇదిగో నువ్వు నా భార్య అవుతావా అవ్వవా, నాకు వశం అవుతావా కావా అని అడుగుంటాడు. ఆమె కాను అని ఉంటుంది. దాంతో తినేసాడేమో వాడు. ఏమై ఉంటుంది? లేక మరెక్కడైనా మరొక ప్రాంతంలో రహస్యంగా దాచాడా, గోప్యంగా ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాచి ఉంటాడు అంతా వెతికానే. ఏ పంజరంలోనో ఏ గోడలోనో గొంతులోనో భూగర్భంలోనో దాచబడిందా? ఇప్పుడు నేను వెనక్కి తిరిగి వెళ్ళి ఏం చెయ్యను? రామునికి సీత కనబడిందని చెప్పడం అసత్యం అవుతుంది, కనపడలేదని చెప్పడం అది తప్పే, అసలు వెళ్ళకపోవడం ఇంకో తప్పు. వెళ్ళినా తప్పే వెళ్ళకపోయినా తప్పే, సీత కనబడలేదని చెప్పినా తప్పే, సీత ఏమైందో తెలియలేదని చెప్పినా తప్పే. ఇప్పుడు నేనేం చెయ్యను? చెప్పినా తప్పే చెప్పపోయినా తప్పేట, సీత కనబడలేదు అని చెప్పడం లేదా అసలు చెప్పకుండా నోరు మూసుకు కూర్చోవడం రెండు తప్పే. నేను గనక కిష్కింధకి తిరిగి వెళ్ళి సీత కనబడలేదు అని చెబుతాను, అప్పుడు వెంటనే రాముడు ఎంత కష్టపడి తిరిగి గడువు దాటి వచ్చాక కూడా సీత లేదని చెప్పావా అని వెంటనే సీత సీత అని అరిచి గుండె ఆగి రాముడు మరణిస్తాడు. క్రూరమైన ఈ మాటలు విన్నాక, సీత కనపడలేదనే నీచమైన మాటలు విన్నాక, బాధాకరమైన మాటలు విన్నాక రామచంద్రుడు బ్రతుకుతాడా? సీతే ప్రాణంగా ఉండే రాముడు బ్రతకడు. రాముడు మరణించగానే హా రామ నువ్వు లేకపోతే నేను మరణిస్తాను నేను బతకనని లక్ష్మణుడు కూడా మరణిస్తాడు. ఈ విషయం తెలిసినటువంటి అయోధ్యానగరం దగ్గరలో ఉన్నటువంటి భరతుడు శత్రుఘ్నుడు రామలక్ష్మణుల మీద ప్రీతి కలిగిన వాళ్ళు అవడం వల్ల వాళ్ళు మరణిస్తారు. దాంతో కౌశల్యాదులు మరణిస్తారు. అయోధ్యా పురవాసులు కూడా గుండెలు బాదుకొని మా రామచంద్రుడు లేడు లక్ష్మణుడు లేడు ఉన్న భరత శత్రుఘ్నుడు పోయారు ఇక మేమెందుకు బతకడమని వాళ్ళు కూడా ఏదో రకంగా మరణిస్తారు. సుగ్రీవుడు కృతజ్ఞత కలిగిన వాడు. నేనెంత దుర్మార్గుణ్ణి, రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను, వాలిని చంపి నీకు రాజ్యం ఇప్పిస్తాను అని రాముడు మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు. మరి నేను సీత నీకు తీసుకొచ్చిస్తాను, సీతని వెదకి నీకు ఏదో రకంగా అప్పగిస్తాను అని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నేను మాట నిలబెట్టుకోలేని పాపాత్ముండవ్వడం వల్ల, అసత్యవంతుండవ్వడం వల్ల నా వల్ల రాముడు లక్ష్మణుడు మరణించారు. మొత్తం అయోధ్య నగరమే నాశనం అయిపోయింది నా వల్ల. నేను కృతజ్ఞుడి బతికి లాభమేమిటి అని ఆయన చచ్చిపోతాడు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే బతకలేరు. అప్పుడేం జరుగుతుంది? సుగ్రీవుడు మరణిస్తే తార రుమ వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు పాపం మా కుమారుడు అంగదుడు బతుకుతాడా? ఆయన మరణిస్తాడు. అయ్యో మా వాళ్ళందరూ పోయారనుకుని ఈ వానరులంతా నెత్తి మొత్తుకును రాళ్లతో కొట్టుకును వాళ్ళు మరణిస్తారు. ఈ విధంగా నర వానర జాతి మొత్తం నా ఒక్కడి వల్ల నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒకవేళ ఎవరన్నా కొంతమంది బతికున్నా వాళ్ళు యావజ్జీవితం సుఖంగా ఉండలేరు. కాబట్టి బతికి ఉన్నవాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం, చచ్చిన వాళ్ళు ఎలాగో చచ్చిన వాళ్ళతో సమానమే. ఆహా, ఎంత దురదృష్టం ఇది! దీనికి ఒకటే మార్గం, నేను ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉంటే వానరులకు రాముడికి సీత గురించి తెలియదు కనుక మరికొంతకాలమైనా బతుకుతారు, ఆశతో అయినా బతుకుతారు. కాబట్టి నేను
ప్రాయోపవేశం చేసి చచ్చిపోనా? హనుమంతుడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. లేకపోతే కొంతకాలమైన రాముడు లక్ష్మణుడు మొదలైన వాడు బ్రతుకుతారు, దానికి నేనేం చెయ్యాలి? హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామిహ్య దృష్ట్వా జనకాత్మజాం. నేను ఎక్కడో చోట కూర్చుంటాను, తనంత తాను చావకూడదని శాస్త్రం కనుక చేతిలో ఏదైనా పడితే తింటాను, నా చేతికి లభిస్తే తింటాను, లేదా నోట్లో పడిందని తింటాను. చీటికి వాటికి చేతిలోనూ నోట్లో ఎవడో పట్టుకొచ్చి వేడు కదా. ఏమన్నా మనకు కృష్ణుడు కూడా మీరు కూర్చున్నా నోట్లో పట్టుకొచ్చి ఆపిల్ మొక్క ప్రసాదం అని వేయడానికి, కాబట్టి ఎవడు నా నోట్లోనూ చేతిలోనూ ఆహారం వేయరు, కాబట్టి కొద్ది రోజులకి తిండి లేక మరణించి చచ్చిపోతారు, లేదా ఏదో మూలికలు తిని బతుకుతారు. అది ఇది కాకపోతే వానప్రస్థుడనై కొంతకాలం బతుకుతారు. అసలు అంతకాలం బ్రతకడం ఎందుకు? హాయిగా ప్రాయోపవేశంతో యోగాభ్యాసంతో వెంటనే ప్రాణం విడిచిపెట్టేస్తే అసలు ఇప్పుడే గొడవ వదిలిపోతుందేమో. లేదా చితాంకృత్వ ప్రవేక్ష్యామి, ఓ చితి పేర్చుకుని ఆ చితికి నిప్పెట్టి అందులో దూకి కాలి బూడిదైపోతే ఇక ఎవరికి ఏ బాధ ఉండదు, నేను వెనక్కి వెళ్ళను, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. లేదా జలంలో దూకి మరణిస్తే, జల సమాధిలో మరణిస్తే మంచిదేమో, దానివల్ల ఒక లాభం ఉందండో. ఏంటంటే జలంలో దూకి చచ్చిపోతే ఏ సముద్రంలోనో కనీసం మన శరీరాన్ని ఏం చేస్తాయి, చేపలు మొసళ్ళు తింటాయి. మనం ఎక్కడో తావడం కంటే అలాంటి వాటిలో దూకి చచ్చిపోతే కొంతమందికైనా ఆహారం అవుతాం. ఇదేమిటి ఇలా చచ్చిపోవాలనే కోరిక కలిగింది ఏమిటి అని మళ్ళీ ఆయనే అనుకున్నాడు. అన్ని ఆలోచనలు ఆయనవే. మన కోసం ఇలాంటి ఆలోచనలు వీకు వస్తాయిరా అని చెప్పడం కోసం స్వామివారు ఇన్ని ఆలోచనలు పడ్డాడు. ఈ రాత్రి నేను లంకలో అడుగు పెడుతూ ఉంటే లంక ఎదురయ్యింది, ఆ లంకాది దేవతని జయించాను. అలా జయించిన వాడికి విజయం తప్ప అపజయం కాదు. లంకని జయించిన సమయమునకు శుభగము అని పేరు. కాబట్టి శుభగ ముహూర్తంలో లోపలికి అడుగు పెట్టిన వాడికి అపజయం రాదే. పైగా రాత్రి ఏమాత్రం నిద్ర లేకుండా అటు ఇటు వెతుకుతున్నాను కనుక దానివల్ల కూడా నాకు విజయం లభించాలి. పైగా ఇక్కడికి అడుగు పెడుతున్నప్పుడు ఉత్సాహంతో వచ్చాను కనుక ఆ ఉత్సాహం వల్లైనా నాకు విజయం లభించాలి. ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి, ఏది ఎక్కడా నాకు ఆటంకాలు లేవు, లంకలోకి సుఖంగా రాగలిగాను, వెతికేటప్పుడు నా శరీరంలో ఇంద్రియాల్లో నీరసం లేదు, అయినా మరెందుకు సీత కనపడలేదు?